ప్రభు నామానికి స్తోత్రము కలుగును గాక. క్రీస్తునందు ప్రియ సహోదర సహోదరులారా, ప్రభు యొక్క మహాదయను బట్టి మన జీవితాల్లో మరి యొక్క దినం ఆయన వరముగా మనకు అనుగ్రహించగా ఆ కృపను మనం అనుభవిస్తూ ఉన్నాము. కానీ ఏ పనికి బయటకు వెళ్ళలేకుండా అలాగ గృహ నిర్బంధంలో ఉండడం అది కొంచెం కష్టమైన పనే అని అనిపిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం యొక్క ఉత్తర్వుల ప్రకారం మరి మానవ సంక్షేమం కొరకు, మనకు మన కుటుంబం యొక్క క్షేమం కొరకు మనం ఇలా గృహ నిర్బంధంలో ఉండడమే న్యాయం. కనుక ఇది కష్టమైన మరి భరించక తప్పదు. కొద్ది గొప్ప రోజులు గడవగలిగిన స్థితి ఉన్న మనమే అతాకుతలం అవుతూ ఉంటే ఇక పేదవారి యొక్క పరిస్థితి ఈ జటిలమైనటువంటి రోజుల్లో ఎలా ఉంటుందో మీకు వేరుగా చెప్పవలసిన అవసరం లేదని అనుకుంటూ ఉన్నాను. మన ప్రార్థనలో ఈ పరిస్థితులన్నింటి విషయమై ఎత్తుపట్టి ప్రభుకి మనం ప్రతిరోజు మనం ప్రార్థించిన ప్రతిసారి ప్రభుకి మనం వేడుకోవడం అదంతైనా మంచిది అని నేను భావిస్తా ఉన్నాను. సరే, ఈరోజు మన కుటుంబాల కొరకైన ధ్యానంలో మనం చదువుకున్న భాగం యోహాను సువార్త 1:43-51 మనం చదివాము. అందులో నుంచి ఒక 2 మాటలు చదివి నేను మన ధ్యానాన్ని ఆరంభిస్తాను. 43 వచనం నుండి నేను చదువుతున్నాను, చూడండి. 45 వచనం వరకు. మరునాడు ఆయన గల్లయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బెత్సయిదావాడు అనగా ఆంద్రియా పేతురు అనువారి పట్టణకు కాపురస్తుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటివి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడకు యేసు అని అతనితో చెప్పాను. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రియమైన మా పరలోకపు నమ్మకమైన తండ్రి, నీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తులో మరోసారి మిమ్మల్ని మనసారా పూజించి మిమ్మల్ని సేవిస్తూ ఉన్నాము. నీ దయను బట్టి ఈ గడ్డు కాలంలో మా జీవితాలు అవి నెట్టబడుతూ ఉండగా నీ కృప కొరకు మీరు జరిగించబోయే ఆశ్చర్యకరమైన మీ కార్యాల కొరకు దేవుని పిల్లలంగా మేము ప్రార్థించి ఎదురు చూస్తూ ఉన్నాము. ఇలాంటి కట్టుదిట్టమైన పరిస్థితుల మధ్య నిర్బంధంలో మీరు మీ వాక్యంతో మమ్మల్ని కలుసుకుంటూ ప్రతిరోజు మాతో సంభాషిస్తూ మమ్మల్ని నడిపిస్తున్న నీ ప్రేమ కొరకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా ఈరోజు మా ధ్యానం కూడా మాకు ఉపయోగకరంగా చేయమని మాతో మాట్లాడమని యేసుక్రీస్తు వారి యొక్క నామంలోనే స్తుతులు చెల్లించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము మా పరలోకపు ప్రియ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు నందు ప్రియ సహోదర సహోదరులారా, ఆత్మల సంపాదకులు అది కూడా నూతన నిబంధన ఆత్మల సంపాదకులు అనే శీర్షికలో మనం ఈరోజు చేస్తున్న ధ్యానం 3వ ధ్యానం. మొదటి ధ్యానంలో బాప్తిస్మమిచ్చు యోహాను గురించి మనం అధ్యయనం చేశాము. 2వ ధ్యానంలో ఆంద్రేయుని గురించి మనం అధ్యయనం చేయగలిగాము. ఈరోజు ఆత్మల సంపాదన పనిలో ఉండి ఆ పనిలో ఫలములు చూచిన ఫిలిప్పును మనం ఈ రోజు ధ్యానం చేయబోతున్నాం. యోహాను సువార్త ప్రకారం ప్రియులారా, ప్రభు తన కొరకు ఏర్పాటు చేసుకున్న అపోస్తలులలో నాలుగవ వాడు ఫిలిప్పు. కాని అపోస్తలుల లెక్క వ్రాస్తూ ఉన్న క్రమంలో అతను ఐదో వాడుగా బైబిల్ గ్రంథంలో అతను వరుస క్రమంలో గ్రంథస్థం చేయబడ్డం మనం చూస్తాం. కాని యోహాను సువార్త ప్రకారం ఇప్పటికీ ప్రభుకు దొరికిన ఆ శిష్యులు అపోస్తలులలో ఆంద్రియ, యోహాను, తర్వాత సీమోను, పేతురు, నాలుగో వాడు ఫిలిప్పు. ఈ ఫిలిప్పు కూడా ఆత్మల సంపాదన పనిలో ఉన్నాడు. చక్కని పనిని ఆయన కూడా జరిగించాడు. అందులోంచి మనం నేర్చుకోవలసిన కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఫిలిప్పు అనేటువంటి మాటకు గుర్రములను ప్రేమించేవాడు అని అర్థం వస్తుంది. వాస్తవంగా ఈ పేరు యూదులకు ఉండవలసిన పేరైతే కానే కాదు. ఈ పేరు గ్రీకుల యొక్క పేరు, కాని అది ఫిలిప్పుకు ఇవ్వబడింది. ఆ రోజుల్లో రోమీల యొక్క ప్రాబల్యం అధికంగా ఉన్న కారణం చేత అటు గ్రీకుల్లో గొప్పవారి పేర్లు, అలాగనే రోమీల్లో కూడా కొన్ని గొప్పవారి పేర్లు వారి పిల్లలకు ఇచ్చుకునేటువంటి అలవాటు ఉన్న కారణం చేత ప్రియులారా ఈ పేరు తనకు ఇవ్వబడింది. అతని యొక్క కుటుంబ నేపథ్యం, అతని యొక్క బాల్యం, అతని యొక్క స్థితిగతులు ఏవి మనకు లేఖనాలలో మనకు దొరకకపోయినా ఈ యోహాను సువార్త మొదటి అధ్యాయం 43వ వచనం నుండి మనకు దొరుకుతున్న ఈ సంగతులను మనం ఆధారంగా చేసుకుని ప్రియులారా అతను ఆత్మల సంపాదన పనిలో ఎట్లా ఉన్నాడో అది తెలుసుకునేందుకు ముందు అతని కొరకు మనం ఆలోచించి సంపాదించుకోవలసిన ఒక రెండు విషయాలు అతని నేపథ్యంలో మనం నేర్చుకుందాం. అందులో మొదటి విషయం ఏమిటి అంటే అతను ప్రభు చేత వెతకబడి కనుగొనబడినవాడు. ప్రియులారా ఈ మాట గమనించండి. సీమోను పేతురునైతే ఆంద్రియ యేసు ప్రభు దగ్గరకు తోడుకుని వచ్చాడు, కాని ఇక్కడ ఫిలిప్పు దగ్గరకు ప్రభువే ఫిలిప్పును వెతకి కనుగొన్నట్లుగా 43వ వచనంలో చదువుతాం. చూడండి మాట, మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగూరి ఫిలిప్పును కనుగొని అనే మాట మనం చూస్తాం. కనుక ప్రభువే వెతకి ఆయనను కనుగొన్నాడు అనే విషయాన్ని గమనించాలి. ఈ సత్యం అది ఫిలిప్పు జీవితం కొరకు మాత్రమే కాదు సుమా, మన జీవితానికి కూడా ఇది 100కి 100 రూపాయలు నిజం. ఎందుకని అంటారా, మనము కూడా ప్రభువుని వెతకలేదు, ప్రభువే వెతికినాడు. మనము ప్రభువుని కనుగొనలేదు, ప్రభువే మనను కనుగొన్నాడు. మొదట మనం ప్రభువును ప్రేమించలేదు, ప్రభువే మనలను మొదట ప్రేమించాడు. ఈ సత్యాన్ని అపొస్తలుడైన యోహాను తాను రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో ఈ సంగతిని ఆయన ప్రస్తావిస్తాడు. కనుక ప్రియమైన స్నేహితులారా, మనమెప్పుడు ఆయన్ను వెతకనూ లేదు, ఆయనను కనుగొనలేదు, ఆయన ప్రేమించలేదు. ఆయనే మొదట మనల్ని వెతికాడు, ఆయనే మొదట మనల్ని కనుగొన్నాడు, ఆయనే మొదట మనల్ని ప్రేమించినాడు అనే మాట ఇది మన జీవిత అనుభవం అని జ్ఞాపకం చేసుకోవాలి. దీనికి సరైనటువంటి రుచువులు మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో మనము గమనించగలుగుతాం. ఇది ఫిలిప్పు యొక్క నేపథ్యంలో మనకు దొరికేటువంటి ఒక ఆత్మ సంబంధమైన ఒక సత్యం. అయితే రెండవ విషయం చెప్తాను చూడండి, అదే 43వ వచనం ప్రకారం ప్రియులారా చదువుతున్నాను చూడండి, నన్ను వెంబడించమని అతనితో చెప్పెను అనే మాట మనం చూస్తాం. నన్ను వెంబడించమని అతనితో చెప్పెను అనే మాటలో మనకేమర్థమవుతుంది అంటే యేసు ప్రభు చేత అతను పిలుపులు పొందినవాడు అనే మాట గమనించాలి. ఇప్పటి వరకు ఉన్న ఆ ముందున్న ముగ్గురులో ఎవరికి అనుభవం దొరకలేదు. బాప్తిస్మిచ్చి యోహాను వెనుక ఆంద్రియ, యోహాను ఉన్నారు. ప్రభుని వెంబడించమని బాప్తిస్మిచ్చే వాళ్ళని చెప్పగా వారు ప్రభుని వెంబడించారు. ప్రభుని నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు అని అంటే వచ్చి చూడండి అన్నాడు. వారు వెళ్లి చూశారు. అట్టించి వచ్చిన తర్వాత ఆంద్రియా తన సహోదరుడైన సిమోను పేతురును కనుగొని ఆయన ప్రభు దగ్గర నడిపించాడు. ఈ ముగ్గురు వ్యక్తులు కూడా నన్ను వెంబడించండి అని ప్రభు యొద్ద నుంచి పిలుపు పొందడం జరగలేదు గాని ఈ నాలుగవ వాడైనటువంటి ఫిలిప్పుకు ఆ పిలుపు దొరికింది. ప్రియులారా, ఇది కూడా మన జీవితం వరకు తెచ్చుకోవాలి. ఈ రోజున మనము కూడా దేవుని చేత పిలుపును పొందినటువంటి వారం. ఇదెప్పుడూ మనం మర్చిపోకూడదు. ప్రియులారా, ఒక క్రైస్తవుడు దేవుడు తన పిలిచిన పిలుపును జ్ఞాపకం చేసుకుని దానిలో ఆనందించడంలో ఎప్పుడూ అతను విసిగిపోకూడదు. ప్రభు నన్ను ఇలాంటి మాట చేత పిలిచాడు, పలానా సేవకుడు ద్వారా పిలిచాడు, ఆయన పిలిచినటువంటి పిలుపు వెనక ఉన్న ఆ పరమార్థం ఆ రోజు నాకు అర్థమైంది అని ఆ పిలుపును గురించి చెప్పుకోవడంలో, ఆ పిలుపును గురించి ఇతరులతో పంచుకోవడంలో ఎప్పుడూ ఒక క్రైస్తవుడు విసిగిపోకూడదు. దీనికి మంచి ఉదాహరణ అపోస్తలుడైన పౌలు భక్తుడే. పౌలు భక్తుడి యొక్క జీవితం అంతా తరచి చూడండి, దేవుడు తన పిలిచిన పిలుపును గురించి మాట్లాడడంలో అతను ఎంత సంబరపడేటువంటి వాడుగా ఉంటాడు. ఆయన సంఘాలకు రాసిన పత్రికల్లోనూ, అలాగనే వ్యక్తులకు ఆయన రాసిన పత్రికల్లో కూడా తన పిలుపును గురించి అతను పంచుకోవడంలో అతను ఎన్నడూ విసుగు చెందని వాడుగా, ఆ పిలుపును గురించి పంచుకోవడంలోనే తాను ఆనందించేటువంటి వాడుగా మనము పౌలు భక్తుని చూస్తాం. కనుక ఈ రెండు విషయాలు గమనించండి ప్రియులారా. ఫిలిప్పుకు ఈ రెండు అనుభవాలున్నాయి. దేవుని చేత వెతకి కనుగొనబడ్డాడు అని మొదటి అనుభవం, రెండవది దేవుని చేత పిలవబడ్డాడు వెంబడించమని, అది రెండవ అనుభవం. అతని యొక్క నేపథ్యంలో ఈ రెండు సంగతులను గురించి ఇక ఏ సంగతులు మనం ఆలోచించడానికి మనకు ఆధారాలు లేవు. కాబట్టి ఈ రెండు సంగతులు చాలు. ఒక వ్యక్తి ఆత్మల సంపాదన పరిలో పడేదానికి ఈ రెండు అనుభవాలు ఒక వ్యక్తికి సరిపోతాయి, అవి అతనికి అర్హతగా ఉంటాయి అనే విషయాన్ని మీరు అర్థం చేసుకుని, ఇప్పుడు ఈ ఫిలిప్పు ఆత్మల సంపాదకునిగా ఎట్లా పనిచేశాడో దాన్ని మనం అధ్యయనం చేస్తాం. నేను ఒక నాలుగైదు తలుపులు ప్రియులారా ఫిలిప్పు జీవితంలో నుంచి నేను మీతో పంచుకోవాలి అని నేను తలుస్తా ఉన్నాను. రండి, మొదటి సంగతి జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పు ఆత్మల సంపాదకునిగా అతని దగ్గర ఉన్న అనుభవం ఏంటంటే, నశించిపోతున్న వాణిని వెతకి కనుగొనిన వాడు. ఫిలిప్పు ఎలాగ ప్రభు చేత వెతకి కనుగొనబడిన వాడు అయినాడో, ఫిలిప్పు కూడా ఎవడి వెతకి మనిషిని కనుగొనేటువంటి అనుభవం ఏ వచ్చింది. ప్రియులారా వినండి, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడం వెనుక ఉన్న పరమ ఉద్దేశం నశించిపోతున్న పాపులను వెతక రక్షించడమే. అది లూకాసువార్త 19:10 మనం చూస్తాం. అలాగే రక్షించబడినటువంటి మనం మన యొక్క ఈ ఆత్మల సంపాదన పనిలో ముందు మనకు కావలసినటువంటి అర్హత ఏమిటి అంటే, నశించిపోతున్న వారిని వెతకి కనుగొనడం. ఇప్పుడు ఫిలిప్పును వెతకడానికి ప్రియుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంతో దూరం ప్రయాణం చేసి వచ్చి అతన్ని కనుగొన్నాడు. ఇప్పుడు ఫిలిప్పు నతనయేలు అనే ఒక ఆయన్ని కనుగొనడానికి ఇప్పుడు ఫిలిప్పు కూడా కొంత ప్రయాస పడాలి, పడ్డాడు కూడా. ప్రభు నందు ప్రియమైన స్నేహితులారా, ఆత్మల సంపాదకునికి ఉండవలసిన మొదటి అర్హత అది ఏమిటి అంటే, నశించిపోతున్న వారిని రక్షించే ప్రక్రియ కొరకు అతను వెతికి మనుషులను కనుగొనాలి. అలా కనుగొన్నటువంటి వారి గురించి బైబిల్ ఎంత గొప్పగా మాట్లాడుతుందో ఒక రెండు వచనాలు నేను మీకు చూపించాలి అని నేను కోరుతున్నాను. ప్రియులారా చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19:20 మీకు చదువుతున్నాను. చూడండి, నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపమును కప్పివేయునని తాను తెలుసుకొనవలెను అని రాసి ఉంది. చూస్తున్నారా ఈ వచనం ఎంత బాగుందో. ఎవడైనా కాని సత్యము నుంచి తొలగిపోతే మరి ఒకడు అతని సత్యమునకు మళ్లిస్తే
వీళ్ళ పాపిని వారి తప్పు మార్గం నుంచి మళ్లిస్తే మరణము నుంచి ఒక ఆత్మను రక్షించి అనేకమైన పాపములు కప్పివేసేటువంటి వాడుగా ఆ ఆత్మల సంపాద కూడా కనబడతాడు. కనుక ప్రియమైన స్నేహితులారా, కనుక ఈ రోజున సత్యం తెలిసినటువంటి మనం ఇవ్వండి మరణానికి ప్రయాణం చేస్తున్న ఒక పాపిని వెతకి మనం కనుక్కోవాలి, వెతకి మనం కనుగొనాలి. అలా కనుగొన్నటువంటి వారికి బైబిల్ ఇచ్చే ఔన్నత్యం ఏంటో చూపిస్తాను చూడండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం దగ్గరకు రండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం దగ్గరకు రండి. ఈ వచనాన్ని మనం ఎరుగుదాం, కానీ ఈ సందర్భం వచ్చింది గనక మనం జ్ఞాపకం చేసుకోవాలి. 3వ వచనం చదువుతున్నాను, గమనించండి ప్రియులారా. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించుదురు. చూస్తున్నారా, ఒక నశించిపోతున్న పాపిని, సత్యము నుంచి తొలగిపోయిన ఒక వ్యక్తిని మనం వెతకి కనుగొనడం వలన బైబిల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథం మనకిచ్చిన ఔన్నత్యం ఎలాంటిది అంటే మనం నిరంతరము నిలిచేటువంటి నక్షత్రాల వలె ఉంటాము అని చెబుతుంది. కనుక ప్రియమైన స్నేహితులారా, ఆత్మల సంపాదన పని ప్రతి క్రైస్తవుడు, అతని సేవకుడే కావచ్చు, సాధారణ విశ్వాసే కావచ్చు, ప్రతి వారు చేయవలసిన పని అని మనకు అర్థమైంది గత 2 ధ్యానాల్లో. ఈ ధ్యానంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, అలాంటి ఆత్మల సంపాదన పనిలో ఉండేటువంటి మనం మొదట మనుషులను వెతకి కనుగొనడం, ఇది మనకు చేత కావాలి. ప్రభు వెతికి నన్ను కనుగొనకపోతే, నన్ను సువార్త పిలుపు చేత పిలవకపోతే నేను రక్షించబడే వాడిని కాదు కదా, నేను రక్షించబడిన దానిని కాదు కదా, మరి నేను కూడా మరో మనిషిని వెతకి కనుగొని అతన్ను ప్రియులారా ఇవ్వండి రక్షించబడ్డము నిమిత్తం ప్రభు యొక్క పిలుపును ప్రభు యొక్క ప్రతినిధిగా నేను అందించాలి అని అనుకునేవాడే ఆత్మల సంపాదకుడు. కనుక ఫిలిప్పు మనకు నేర్పిస్తున్న సత్యం ఏంటంటే, నేను ఒక విలువైన పని చేస్తున్నాను, నేను ఒక యోగ్యమైన పని చేస్తున్నాను ఆత్మల సంపాదకులుగా. ఆ విలువైన యోగ్యమైన పని ఏమిటి అంటే నశించిపోతున్న వారిని వెతకి కనుగొని ప్రభు యొక్క పిలుపును అతని చెవిన పడేస్తున్నా. ఇది మీరు నేను మనమందరము నేర్చుకోవలసిన ఒక మంచి అనుభవం అని సౌతరణగా దేవుని సేవకునిగా మీకు మనం చేస్తున్నాను. రండి, 2వ సంగతి జ్ఞాపకం చేస్తాను. ఆత్మల సంపాదన అనే పని ఫిలిప్పు మనకు నేర్పిస్తున్న ఇవ్వండి పాఠమును బట్టి, ఆత్మల సంపాదన అనే పని దేవునిలో జన్మించిన వ్యక్తి వెంటనే చేయవలసిన ప్రక్రియ, తిరిగి జన్మించిన వ్యక్తి వెంటనే చేయవలసిన ప్రక్రియ. దీనికి సమయం తీసుకోవలసిన అవసరం లేదు, దీనికి క్రైస్తవ్యంలో పెద్ద మెచ్యూరిటీ పరిపక్వతలోనికి రావాల్సిన అవసరం లేదు, ఆలస్యం చేయకూడదు అన్నట్టుగా త్వరితగతిని చేయటంలో ప్రియులారా మన ఫిలిప్పు చెప్తున్నాడు, నేను ప్రభు చేత కనుగొనబడిన వెంటనే నేను మరో వ్యక్తిని కనుగొన్నాను, దీనికి నేనేం పెద్ద కాలయాపన చేయలేదు, దాని కొరకు నేను ఏమి సమయం నేను కనిపెట్ట చూడలేదు, నాకు దొరికిన ఈ సత్యాన్ని త్వరగా పంచుకోవడానికి నేను త్వరపడే పనిచేశాను అన్నట్టుగా ఫిలిప్పు జీవితం కనబడుతుంది. చూడండి, నేను చదువుతున్న 45వ వచనం, ఫిలిప్పు నతనయేలును కనుగొని ప్రభు చేత తను కనుగొనబడిన తర్వాత, వినండి ప్రియులారా, ఇప్పుడు తాను నతనయేలు కనుగొనడానికి మధ్యలో ఎవడి కాల వ్యవధి ఎంత అంటే ఏమి కాల వ్యవధి లేదు, అక్కడ ఏమి సమయం జాపించలేదు ఆయన. ఇది మనకేమి నేర్పిస్తుందంటే సెన్స్ ఆఫ్ అర్జెన్సీ, త్వరపడేటువంటి మనస్తత్వం మనకు ఉండాలి. ఎందుకో తెలుసా ప్రియులారా, త్వరపడే మనస్తత్వం ఎందుకు అవసరమంటే యేసుప్రభు మాటల్లో చెప్తాను చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి ప్రియులారా, పగలు ఉన్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది అది అప్పుడు ఎవడనూ పని చేయలేడు. చీకటి ఎప్పుడు కమ్ముకుంటూ వస్తుందో తెలియదు గనక పగలు ఉన్నంత వరకు ఆయన పని చెయ్యాలి, రాత్రి వస్తుంది అప్పుడు ఎవడనో పని చెయ్యలేడు. నేను త్వరపడే పని చెయ్యాలి, నేను ఆలస్యం చేయకూడదు అనేటువంటి మనసు కొత్తగా జన్మించిన వ్యక్తి హృదయంలో అది ఒక మంటలాగా, అది ఒక విస్ఫోటనలాగా కనబడాలి. ఇలా మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా, జగత్తు ఎవరో దైవజనుడు అన్నాడు, పుట్టిన పిల్లాడు ఏ పిల్లాడైనా నాలుగు పనులే ఎక్కువ చేస్తాడట. పుట్టిన పిల్లాడు ఎక్కువగా ఏ పని మీద ఉంటాడు అంటే నాలుగు పనుల మీదే ఉంటాడట. ఒక పని బ్రిలారవి నిద్రించడం, రెండవ పని పాలు త్రాగడం, మూడవ పని శ్వాస పెంచుకోవడం, నాలుగవ పని ఏడవడం. ఎందుకంటే పుట్టిన పిల్లాడికి ఇక వేరొక పని లేదు. యేసుక్రీస్తునందు నూతన జన్మ పొంది దేవునింట్లోనికి వచ్చినటువంటి వాడు దేవుని దగ్గర విశ్రాంతిని తీసుకోవాలి. రెండవ సంగతి వినండి, అతను దేవుని వాక్యమనే పాలను అపేక్షిస్తూ ప్రియులార అతను పాలు తాగాలి. అలాగనే వినండి, శ్వాస పీల్చుకోవడం అని అంటే తనకు దొరికిన ప్రతి సమయం కూడా అతను ప్రార్థించనుకోకుండా ఉండాలి. చివరి మాట ఇవ్వండి, అప్పుడప్పుడు ఏడవాలి అన్నాడు. దాన్ని తన సాక్ష్యం ద్వారా ఇవ్వండి, తన ఉనికిని చాటి చెప్పుకుంటూ వినండి ప్రియులారా, ప్రభువుని పరిచయం చేయాలి, ఆ సాక్షి జీవితమే ఏడవడం అన్నాడు. ఈ రోజున మనకు విశ్రాంతి తీసుకోవడం వస్తుంది, శ్వాస పీల్చుకోవడము వస్తుంది, పాలు త్రాగడము వస్తుంది, కాని అరవడమే లోపించింది. ప్రియులారా, పుట్టిన పిల్లవాడు ఏడవకపోతే మీరు ఆయాలు నర్సులు వినండి, డాక్టర్లు ఆ పిల్లవాడు ఎట్లయినా ఏడిపిస్తారు. ఎందుకంటే ఏడవడం అది పుట్టిన పిల్లవాడి యొక్క ఆరోగ్యానికి ఒక సూచన. అయితే దేవుల్లో పుట్టినటువంటి వాడు వీడు నిజంగా పుట్టాడు అన్నదానికి సూచన ఏంటో తెలుసా? తన పొందిన అనుభవం మరొకరితో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. వీడు రియల్ గా నిజంగా వాడు రక్షించబడిన వాడు అని చెప్పేదానికి వీలుంటుంది. చూస్తారా, ఇప్పుడు ఫిలిప్పు దగ్గర కాలయాపన లేదు, అతను సమయం ఏమీ తీసుకోలేదు. అతను వెంటనే ఇవ్వండి ఆత్మల సంపాదన పనిలో పడ్డాడు. ప్రియమైన సోదరి స్నేహితులారా, ఈ సత్యం మన వరకు తీసుకుని వస్తే వినండి, మనుషులందరూ కూడా మనం కూడా వారిలోనే ఉండే వాళ్ళం. అందరి పరిస్థితి ఎలాంటిదో తెలుసా? చౌతాన్ చూడండి, సామెతల గ్రంథం మీ కొరకి మంచి మాట. సామెతల గ్రంథం 24వ అధ్యాయంలో నేను చదువుతున్నాను చూడండి, 11వ వచనం ఇలా వ్రాసి ఉంది. సామెతల గ్రంథం 24:11లో, చావునికై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. వాడు పడిపోవడానికి జోగుతున్నాడు అంటే ఏ క్షణమన్నా పడిపోవచ్చు నాశనంలో, కనుక వాడిని రక్షింపవా అంటే ఇవిడ పడిపోవడానికి జోగుతున్న వాని దగ్గర మనం జాప్యం చేస్తే వాడు కింద పడి నాశనమే అవుతాడు. కనుక ఆత్మల సంపాదన పని ఇవ్వండి త్వరపడే మనస్తత్వంతో చెయ్యాలి, గాని దానికి ఆలస్యం ఇవ్వండి సాకుగా పెట్టుకుని నేను ఇక బాగా ఎదిగినప్పుడు చెప్తానండి. నాకు అన్ని సంగతులు థియాలజీ అంతా నేను నేర్చుకున్నాక మాట్లాడతానండి, అది కాదండి ప్రియులార, అది ఆత్మానుసారమైన క్రమం అయితే కాదు. ఫిలిప్పు మనతో మాట్లాడుతున్నాడు ఒక ఆత్మల సంపాదకునిగా, నేర్చుకుందాం ఈ పాఠాలు. సరే, జరిగిన గతం ఏదో జరిగిపోయింది, ఇప్పుడైనా మన జీవితంలో సరైన తీర్మానాలు చేసి ఆయన మహిమ కొరకు బ్రతకడానికి, ఆత్మల సంపాదన పనిలో ఉండడానికి ఒక తీర్మానం చేద్దాం. దొరికిన ఒక మనిషికి ఒక చిన్న మాట చెప్పి ప్రభువుని పరిచయం చేద్దాం. నువ్వే పెద్ద వేదాంతం వల్లించాల్సిన అవసరం లేదు, కాని నీ అనుభవమే చెప్పడానికి నువ్వు పూనుకోవాలి అని నేను మీ సోదరుడిగా మనవి చేస్తున్నాను. సరే, మొదటి అనుభవం ఆయన వెతకి కనుగొన్నాడు. రెండవ అనుభవం అతను కాలయాపన చేయలేదు. మూడో సంగతి చెప్పాను చూడండి ప్రియులారా, ఆత్మల సంపాదనలో ఒక బలమైనటువంటి సాధనం అది సాక్ష్యమివ్వడమే అన్నట్టుగా ఉంది. ద పవర్ఫుల్ మీడియా ఇన్ సోల్ విన్నింగ్ ఈజ్ షేరింగ్ అవర్ టెస్టిమనీ. ఆత్మల సంపాదన పనిలో ఇవాళ శక్తివంతమైనటువంటి సాధనం ఏంటంటే మన సాక్ష్యాన్ని పంచుకోవడమే. ఇక్కడ ఫిలిప్పు నతనేలుకు ఏం చెప్తున్నాడో చూడండి, చదువుతున్నాను ప్రియులారా. ఇలా రాసి ఉంది 45వ వచనంలో, ఫిలిప్పు నతనేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరి గురించి వ్రాశారు ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. ఇక్కడ మీరు ఫిలిప్ యొక్క మనసు మీరు గమనించాలి. అంటే ప్రభు దగ్గరకు రాక మునిపే ఆ ప్రభువును గురించి వారు మోషే ధర్మశాస్త్రంలో అలాగే ప్రవక్తల గ్రంథాలలో వారు ఏదైతే చదివి మెస్సయా కొరకు కనిపెడుతున్నారో ఈ నతనేలు కూడా అలానే కనిపెట్టే మనిషి అని, నాకు లాంటి వాడని వీళ్ళ కామన్ గ్రౌండ్ లో సమాంతర అనుభవంలో తీసుకుని వచ్చి అతను చదివిన లేఖనాలను జ్ఞాపకం చేస్తూ అతను ఎరిగిన లేఖనాలను జ్ఞాపకం చేస్తూ ప్రియులారా అతను సాక్ష్యాన్ని పంచుకుంటున్నాడు. కామన్ గ్రౌండ్ లో కాండి మనం ఎవరికి సువార్త చెప్తాము వాళ్లతో మనము మనతో వాళ్ళు ఒక సమాంతరపు రేఖలోనికి రాకపోతే మన సాక్ష్యం వాళ్ళకి చెప్పి అది శక్తివంతంగా వారి జీవితంలో పనిచేయడానికి మనం ఉపయోగపడే మనుషులు కాలేము. అయితే ఒక మాట చెప్తాను వినండి, మనకున్న చదువు, మనకున్న ధనము, మనకున్న కులము, మనకున్న శక్తి సామర్థ్యాలు, మనకున్న బంధు బలగము, ఇవన్నీ తారతమ్యాలు తెస్తాయి. కానీ దేవుని గురించిన ఆలోచన నాకేదుందో అవతల వాడికి ఏదుందో ఇవ్వండి అది గమనించి ప్రియులారా ఒక కామన్ గ్రౌండ్ లోనికి మనిషిని తెచ్చుకొని ఇవ్వండి సాక్ష్యమిచ్చే పని. అది చాలా జ్ఞానవంతమైన పని, అది చాలా వైజ్ వర్క్. ఈ రోజున మనం ఏంటో తెలుసా, అవతల వ్యక్తిని ఎక్కడో తొంగలో తొక్కి మనం ఎక్కడో ఆకాశం మీద ఎక్కి కూర్చున్నట్టు మాట్లాడితే ఆ వ్యక్తికి మన సాక్ష్యం ద్వారా మనం ఏమి సాక్ష్యం ప్రభువుని పరిచయం చేయగలుగుతాము. కనుక ఈ రాత్రి వేళ గమనించండి సహోదరుడా, నీకు తెలుసు నాకు తెలుసు మోషే గ్రంథాలలో ప్రవక్తల గ్రంథాలలో ఏ మెస్సయాను గురించి అయితే రాయబడిందో అది నీకు తెలుసు నాకు తెలుసు, ఆ వ్యక్తినే కనుగొన్నామని లేఖనాలతో సాక్ష్యమిస్తున్నాడు. ఇక్కడ ఒక విషయం మీతో చెప్పాలి, అనుభవాలతో సాక్ష్యం ఇవ్వడం ఒకటి ఉంటుంది, లేఖనాలతో సాక్ష్యం ఇవ్వడం ఒకటి ఉంటుంది. మీకు ఒక విషయం చెప్పనా, మనం అనుభవాలతో సాక్ష్యం చెబితే అవతల వాళ్ళని ఉప్పొంగ చేయొచ్చు, అవతల వాళ్ళని ఉబ్బి తబ్బిబ్బయ్యేలా చేయొచ్చు, అవతల వాళ్ళకి లేనిపోని ఆశలు కూడా నాకు అనుభవించాడు దేవుడు అని లేనిపోని ఆశలు వాళ్ళ లోపల పుట్టించేయచ్చు. అలాగని అనుభవాలు చెప్పడం నేను తప్పని చెప్పడం లేదు, దేవుడు నీకు ఇచ్చిన అనుభవం ఖచ్చితంగా చెప్పాలి. కానీ అనుభవాలతో కూడిన సాక్ష్యానికి మించి వాక్యముతో కూడిన సాక్ష్యం అది ఎప్పుడూ ప్రయోజనకరమే. ఎందుకంటారా, చూపిస్తాను చూడండి ప్రియులారా, వాక్యముతో కూడిన సాక్ష్యం అది చాలా శక్తివంతంగా ఎందుకు ఉంటుంది అంటే వాక్యం అలాంటిది. చూపిస్తాను చూడండి ప్రియులారా, కీర్తన గ్రంథం నుంచి 19వ కీర్తన మీ కొరకు చదువుతున్నాను 7వ వచనం, ఇలా వ్రాసి ఉంది ప్రియులారా 19వ కీర్తన 7వ వచనం చూడండి, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును, యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. నేను 8వ వచనం చదివాను, ఆ పైన 7వ వచనం చూడండి ప్రియులారా, ఇలా రాసి ఉంది 7వ వచనం ఏముంటుందో తెలుసా, యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు ఏమి పుట్టించును, జ్ఞానం పుట్టించును. కనుక దేవుని వాక్యముతో కూడిన మన సాక్ష్యం మరో మనిషికి మనం అందించినప్పుడు అవతల వాడు బుద్ధిహీనుడైన అతని లోపల ఆ వాక్యముతో కూడిన సాక్ష్యం జ్ఞానాన్ని పుట్టిస్తుంది. వాక్యమునకు అంత మహత్తరమైన శక్తి ఉంది. అనుభవాలతో సాక్ష్యం ఇవ్వండి, అది మీ అనుభవం కనుక పంచుకోండి, అది ప్రభు దగ్గరకు ఆకర్షిస్తుంది ఒక వ్యక్తిని. దానికి మించి వాక్యముతో సాక్ష్యం ఇవ్వండి, ఏ వాక్యము చేత నేను పాపిని అని ఒప్పించబడ్డానో, ఏ వాక్యము చేత యేసుక్రీస్తు దేవుడు అని నేను ఒప్పించబడ్డానో, ఏ వాక్యము చేత నేను ఎవరి పాపక్షమాపణ పొందానో, ఆ వాక్యము సాక్ష్యం అవతల వ్యక్తిలో బాగా పనిచేస్తుంది. అందుకనే పౌలంటాడు, అలాగా సువార్త ప్రకటన వాక్యముతో మీరు చేస్తున్నప్పుడు అది ఒక విరితడమే కావచ్చు కానీ అది గొప్ప పనిచేస్తుంది అని ఇట్లా రాశాడు. చదువుతాను చూడండి, మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో, దేవుని జ్ఞానానుసారముగా మొదటి కొరింథీ 1:21 దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరగకుండినందున సువర్త ప్రకటన అను వెర్రితనం చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమై ఉన్నది. దేవుని దయాపూర్వక సంకల్పమై ఉన్నది సువార్త ప్రకటన అని వెర్రితనం చేత. వినండి ప్రియులారా, ఒక వ్యక్తిని రక్షించడం దేవుని దయాపూర్వక సంకల్పం. కనుక ఏ వాక్యము నీ లోపల పనిచేసిందో, ఏ వాక్యము నీ లోపల కనువిప్పునిచ్చిందో, ఏ వాక్యము నీకు పాపక్షమాపణిచ్చిందో, ఏ వాక్యము నీకు రక్షణ చేతిచ్చిందో, అందులో ఏ వాక్యమును బట్టి ఈ రోజున ఈ ఆనందముతున్నావో, ఆ వాక్యముతో కూడిన సాక్ష్యం ఎదుటి వారికి అందించడం నేర్చుకో. ఫిలిప్ అదే పని చేస్తున్నాడు. నాకు స్వస్థత అందింది అని చెప్పడానికి అతని దగ్గర అనుభవం లేదు, లేకపోతే దేవుడు ఆస్తిపాస్తులు ఇచ్చాడు అని చెప్పడానికి అనుభవం లేదు. ఒకవేళ ఇలాంటి అనుభవాలు పంచుకుంటే అవతల వారి హృదయంలో లేనిపోని ఆశ్రమను పుట్టించవచ్చేమో గాని, వినండి ప్రియమైన స్నేహితులారా, మోషే గ్రంథాల్లో, ప్రవక్తల గ్రంథాల్లో ఏ మెస్సియా కొరకైతే రాయబడిందని నీకు తెలుసో నాకు తెలుసో, ఆ మెస్సియాను కనుగొన్నాను, ఆ మెస్సియాని నీ పరిచయం చేస్తున్నానని ఫిలిప్ చెప్పడంలో ప్రియులారా, అతని సువార్త పరిచర్య, ఆత్మ సంపాదన పని లేఖనానుసారమైన సాక్ష్యముతో కూడింది అని మీరు గమనించాలి. లేఖనాలతో కూడిన సాక్ష్యమే అది శక్తివంతమైన సాధనం అని తెలుసుకోండి. ఈరోజు ఆ సాధనం ఆల్రెడీ మన దగ్గర ఉంది, ఆ వెపన్, ఆ ఆయుధం ఆల్రెడీ మన దగ్గర ఉంది, లేఖనానుసారమైన సాక్ష్యం మన దగ్గర ఉంది. కానీ ప్రియమైన స్నేహితులారా, ఆయుధం ఇది ఎప్పుడో తుప్పు పట్టి అది బొద్దు బారికొచ్చింది, అది పంచుకునే అలవాటే లేని మనుషులుగా మిగిలిపోతే ఆత్మల సంపాదనలో మనం ఎట్లా బాగుంటాం మీరే చెప్పండి. రండి, ఫిలిప్ మనకు నేర్పిస్తున్నాడు కొన్ని పాఠాలు. మొదటి పాఠం వెతకి కనుగొన్నాను, రెండవ పాఠం వినండి ప్రియులారా, రక్షించబడిన వెంటనే పని మొదలు పెట్టాను, మూడవ పాఠం వినండి, లేఖనానుసారమైన సాక్ష్యంతో శక్తివంతమైన ఎవరి పరిచర్యను నేను మొదలు పెట్టాను. నాలుగో సంగతి నేను మీతో చెప్తాను చూడండి ప్రియులారా, నాలుగో సంగతి ఏమిటి అంటే వినండి, ప్రతిఘటనను జ్ఞానముతో ఎదుర్కొన్నాడు. మనం చెప్పగానే వినండి ప్రియమైన స్నేహితులారా, అందరూ అంగీకరించారు, ప్రతిఘటించే వాళ్ళు ఉంటారు. మీకు ఆ విషయం చెప్పన, లోకములో ఎప్పుడు మూడు రకాలైన మనుషులు మనకు ఎదురవుతారు. ఒకరు స్పందించేవారు, చెప్పగానే స్పందిస్తారు. రెండో రకమైన మనుషులు ఎవరనంటే ప్రతిఘటించేవారు, మనకు చెబితే ఏదో ప్రశ్న వేస్తే ప్రతిఘటిస్తారు. మూడో రకం మనుషులు ఎవరంటే తటస్థంగా ఉంటారు, నీ దగ్గర నీ మాట మాట్లాడతారు, వేరొక దగ్గరికి వెళ్ళి వేరొక మాట మాట్లాడతారు. మీరు తటస్థులు అంటాం, న్యూట్రల్ పీపుల్ అంటాం. వినండి ప్రియులారా, స్పందించేవారు మంచివారే, ప్రతిఘటించేవారు మరీ మంచివారే. ఎందుకంటే వారు ఆలోచిస్తున్నారు గనుక ప్రతిఘటించి ప్రశ్నిస్తున్నారు. వారు చాలా మంచివాళ్ళు. స్పందించే వాళ్ళైనా రాబోయేటువంటి రోజుల్లో భవిష్యత్తులో వాళ్ళు బెసిగపోతారేమో గాని, ఎవడ ప్రతిఘటించి ప్రభు దగ్గరకు వచ్చే వాళ్ళు వారు బెసగరు. ఎందుకంటే వారు ఆలోచించి, వారు అన్వేషించి, సత్యాన్ని ఖరారు చేసుకుని వారు సత్యాన్ని హత్తుకున్నారు గనక వారు ఏ పరిస్థితి కూడా ఇటువంటి కుదపదు. వారిని వారు నిబ్బరంగా ఉండగలుగుతారు. ఇప్పుడు ఫిలిప్ నతనీయులతో చెప్తే నతనీయులు ప్రతిఘటించాడు ప్రియులారా. వెంటనే అబ్బా కనుగొన్నావా, నీకు నేను ఆయన కనుగొనవాలి సుమా అని వెంటనే అతను స్పందించలేదు. ఆయన ప్రతిఘటించాడు. ఎట్లా ప్రతిఘటించాడో చదువుతాను చూడండి. అదే యోహాను సువార్త 1 చదువుతున్నాను చూడండి ప్రియులార, 46 అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడుగగా, ఏమయ్యా అతను నజరేతు వాడని చెప్పావు, ఏం బాబు అతను యోసేపు కుమారుడు అని చెప్తున్నావు, అసలు మన లేఖనాల ప్రకారమే, నువ్వు లేఖనాల ప్రకారమే మెస్సయాను కనుగొన్నానన్నావు, నేను లేఖనాల ప్రకారమే ప్రశ్న అడుగుతున్నాను, ఇవ్వండి నశించి ఆ నజరేతు నుంచి మంచిదేమైనా వస్తుందా, అది పాడు నజరేతు కదా, అదే ఒక నశించిన స్థలము కదా, అక్కడి నుంచి మంచిదేదైనా రాగలదని నేను లేఖనం నుంచే నిన్ను అడుగుతున్నాను. చూసారా ఎలాగుందో మాటలు యుద్ధం. ప్రతిఘటించాడు. ప్రతిఘటించిన వాడిని ప్రియులారా నాకు రెండు రకాలుగా కనబడుతున్నాడు. నతనీయుల్ ఎవరో తెలుసా? వినండి ప్రియులారా, ఆయన సిన్సియర్ థింకర్, చాలా బాగా ఆలోచించేవాడు నతనీయుల్. అందుకనే వినండి, ఫిలిప్పును అలా ప్రశ్నించినాడు. రెండో సంగతి ఏంటో తెలుసా? హానెస్ట్ డౌటర్, యథార్థంగా తన సందేహాన్ని వ్యక్తపరిచిన వాడు. అరే నా స్నేహితుడు చెప్పాడు, దాన్ని ప్రతిఘటిస్తే అతను ఏమనుకుంటాడు? ఆయన ముందు సరేలే అందాములే అని అట్లా అనుకోలేదు. అతను హానెస్ట్ డౌటర్, యథార్థంగా అనుమానించేవాడు, అనుమానాన్ని వ్యక్తపరిచినటువంటి వాడు. వినండి ప్రియులారా, అతను చాలా సిన్సియర్ గా ఖచ్చితంగా అతను ఆలోచించేవాడు. వినండి, సందేహాన్ని వ్యక్తపరిచేవాడు. అలాగ తను ప్రతిఘటిస్తూ ఉంటే ఆత్మల సంపాదకుని యొక్క వైఖరి, నువ్వు అలాగంటావా, చూడు నా దగ్గర వేదాంతం చెప్తాను, దానికి నేను కొన్ని రిఫరెన్సులు ఇస్తాను, దానికి గాంధీ చెప్పిన మాట చెప్తాను, దానికి సర్వేపల్లి రాధాకృష్ణ చెప్పిన మాట చెప్తాను, దానికి స్వామి వివేకానంద చెప్పిన మాట చెప్తాను, నా దగ్గర కూడా బోధంత వేదాంతం ఉంది, నేను బాగా అపాలజిటిక్స్ నేర్చుకున్నాను అని వెర్రి వేదాంతం వల్లించలేదు. ఈ రోజు మనకున్న మాయిద రోగం అదే. ప్రతిఘటించే మనుషులను సంపాదించుకోవడం చేతగాక మన వెరు వేదాంతం అంతా ఒలకబోసి. వినండి ప్రియులార, ఆయన యేసు గురించి ఎట్లన్నాడు, ఈయన యేసు గురించి ఎట్లన్నాడు, మరి వారే అంటే మిమ్మల్ని ఆరన్న మాటలు చెప్తున్నాను, నమ్మరాదా అంటే ఆడు తిరిగి అంటాడు, గాంధీ చెప్పాడుగా నమ్మాడా, స్వామి వివేకానంద చెప్పాడుగా నమ్మాడా, వాళ్ళు చెప్పారు ఏదో మనుషుల మెప్పు కొరకు, పొలిటీషియన్స్ పెద్దవాళ్ళు అలాగే చెప్తారులే, కానీ వాళ్ళు నమ్మితే చెప్పంటే మళ్ళీ వీళ్ళందరి యొక్క మూతుల మీద వేలు పడతాయి మన వాళ్ళకి. ఇది పనికిరాని అపాలిటిక్స్. అపాలిటిక్స్ మధ్యలే సుమా, నేను దాన్ని తప్పు పట్టడం లేదు. నీలో ఉన్న విశ్వాసానికి ఎవడైనా హేతు అడిగితే నువ్వు జవాబు చెప్పడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. అది అపాలిటిక్స్ కాని, పూర్ అపాలిటిక్స్ పట్టుకుని వచ్చి గాంధీ ఎలాగన్నాడు, నెపోలియన్ ఎట్లన్నాడు, స్వామి వివేకానంద ఎట్లన్నాడు, సర్వేపల్లి రాధాకృష్ణ ఎట్లన్నాడు, ప్రియులారా ఇవన్నీ కాదండి. ప్రతిఘటించే మనుషులు వాళ్ళు సిన్సియర్ గా ఆలోచించగలుగుతున్నారు, వాళ్ళు యథార్థంగా వారి లోపల సందేహాన్ని వ్యక్తపరుస్తున్నారు. అప్పుడు తెలివైన జవాబు ఏంటో తెలుసా? కమ్ అండ్ సీ, వచ్చి చూడు. ఇక నేను చెప్పను, ఎంత బాగా చెప్పాడో పిలుపు చూడండి ప్రియులారా, నేను మీకు చదువుతున్నాను ఈ మాట. అదే 46 వచనం చివరిలో అలా అడగగా వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనేను. కమ్మెంట్సి, వచ్చి చూడు, నీకే తెలుస్తుంది. అప్పుడు నా మాటలను బట్టి కాదు గాని నువ్వు చూచిన దాన్ని బట్టే విశ్వాసములోనికి వస్తావు. ప్రియులారా, మీరు ఒక పేజీ వెనక్కి తిప్పితే సమరయలో ఉన్నవారు కూడా వినండి, సమర స్త్రీ చెప్పిన మాటలు విన్న తర్వాత వారు ఒక మాట అన్నారు చూడండి. వాళ్ళ అన్న మాట ఏంటో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయంలో చదువుతున్న 41వ వచనం, ఆయన మాటలు వినినందున, యేసయ్య మాటలు వారు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచన్నారు, అమ్మా ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి గాక మా మట్టుకు మేమే విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నాము అన్నారు. మన మాటల బట్టి వాళ్ళు నమ్మేయాలని అనుకోవద్దు. మన మాట వాళ్ళకి ప్రశ్న రేపిందా? మన మాట వారి లోపల సందేహాన్ని రేపిందా? వచ్చి చూడు నాయన, వచ్చి చూడు, ఆ రక్షకుడిని చూడు, ఆ రక్షకుడు నాలోకి వచ్చాడు కనుక నా జీవితాన్ని చూడు అని ఇది చెప్పగలుగుతామా చెప్పండి? ఇప్పుడు యేసును చూడు అని, వచ్చి చూడు అని యేసు దగ్గర మనం తీసుకుని వెళ్ళలేము. ఆయన భౌతికంగా భూమి మీద లేరు గనక. కనుక ఈరోజు ఆత్మల సంపాదకుడుగా నీవు సువార్త చెప్పావు, అతను యథార్థమైనటువంటి సందేహాన్ని వ్యక్తపరిచాడు, ఖచ్చితమైనటువంటి ప్రశ్నే నిన్ను అడిగాడు, జవాబు చెప్పడానికి లేనిపోని వేదాంతం వల్లించకుండా నేను నమ్మిన సత్యం నా బ్రతుకును ఎలా మార్చిందో నన్ను వచ్చి చూడు, నాతో ఒక్కరోజు ఉండవా అని అడుగుతాం ఎవడైనా. ఈ క్రైస్తవులమైన మనకు వచ్చిన ఒక పాడు అలవాటు ఏంటో తెలుసా? నన్ను చూడకండి, యేసయ్యను చూడండి. మరి నిన్ను చూడకపోతే ఇంకెవడు చూడమంటావు? ఆ యేసు చూడడానికి మాకు కనబడ్డగా. యేసుప్రభు అందుకే చెప్పారు ప్రియులారా, నేను లోకములకు వెలుగును, నేను వెళ్ళిపోతున్నాను, ఈ లోకమును చీకట్లో ఉంచడం నాకు ఇష్టం లేదు గనక నేను మిమ్మల్ని లోకములకు వెలుగుగా చేశాను అన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం ఆ 13-14 వచనాల సారాంశం అదే కదా. ఈ రోజున క్రైస్తవులు మమ్మల్ని చూడకండి, మేము మీలాంటి వాళ్ళమే, మేము బలహీనులమే, మాలో పాపాలమే కనబడతాయి అని చెప్పి సాకులు చెప్పి జీవితం చూపించే ఆ మనసు లేక మనం చెప్పే మాట ఏంటి, యేసును చూడు అంటున్నాము. ఎక్కడ కనబడతాడు ఇశ్రాయేలుకు? కనబడితే నీలో కనబడాలా యేసు అని. ఒక ఆత్మల సంపాదకుని లోపల యేసు ఆత్మల సంపాదకునిలో కనబడితే మనుషులకు వారి ప్రియులారా వారి సందేహాలన్నీ నివృత్తి అవుతాయి, వారు ఉన్న ప్రశ్నలన్నిటికీ నీలో జవాబులు చిక్కుతాయి. అది ఆత్మల సంపాదకుని జీవితం. కనుక ప్రియమైన స్నేహితులారా, ఫిలిప్పు వచ్చి చూడడి అని ఒక జ్ఞాన సంబంధమైన జవాబివ్వడంలో అబ్బా ఏమి అద్భుతమైన పనివాడు అని అనిపిస్తుంది ప్రియులారా. రండి చివరి సంగతి చెప్పి నేను ముగిస్తాను. చివరి సంగతి ఏమిటి అంటే, వినండి మిత్రులారా, ఇప్పుడు ఆత్మల సంపాదకుడైన ఈ ఫిలిప్పుకు ఆనందపడే అనుభూతులు వచ్చాయి. ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఏంటా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఆత్మల సంపాదకుడు ఎప్పుడు ఒక థ్రిల్లింగ్ లోకి వెళ్లాల్సిందే. ఒక థ్రిల్, ఒక ఆనందం, ఒక అనుభూతి మనకు కలగాలి. ప్రియులారా ఎలా కలుగుతుంది అంటే, తను చేసిన పరిచర్య యొక్క ఎవడి కదలికలు ఫలితాలు కనబడుతుంటాయి. ఇప్పుడు నతనయేలు దగ్గర ఏమి కనబడ్డాయి చదువుతాను చూడండి ప్రియులారా. 47వ వచనం, యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి ప్రభు అన్నాడు, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతనిని గూర్చి చెప్పాను. ఈ మాట చెప్పగానే చూడండి నతనయేలు ఏమంటున్నాడో ప్రియులారా చదువుతున్నాను చూడండి. నతనయేలు ఏమంటున్నాడో చదువుతున్నాను చూడండి. ఆ కింద వచనాలు ఉంటుంది, వరుసగా నేను చదువుతాను చూడండి. ఇతను నిజముగా ఇశ్రాయేలుడు, ఇతనే ఏ కష్టం లేదని అతని గురించి చెప్పాను. నన్ను నీవు ఎలాగో ఎరుగుదవ నతనయేలు ఆయనను అడుగగా, యేసు ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను నేను చూచానని అతనితో చెప్పాను. నతనయేలు వెంటనట్ట, బోధకుడా నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని అతనికి ఉత్తరం ఇచ్చాను. ఇది ఫిలిప్పుకు ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ఎందుకో తెలుసా? మోషే గ్రంథంలో, ప్రవక్తల గ్రంథాల్లో ఏ మెస్సియా కొరకైతే రాయబడిందో ఆ మెస్సియాను కనుగొన్నానని చెప్పాను. వాడు ప్రశ్న వేశాడు, జవాబు నేను చెప్పలేకపోయాను, వచ్చి చూడమన్నాను. ప్రభుతో అతనికి ముఖాముఖి భేట అయిన తర్వాత నా సహోదరుడు, నా స్నేహితుడిచ్చిన సాక్ష్యం, యేసుని గురించి నువ్వు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజువి అన్నాడు. ఒక కన్ఫెషన్ లోనికి వచ్చాడు. అలాగ అతను ఒప్పుకున్నాడు అంటే అతని హృదయంలో ఒప్పించబడ్డాడు. యేసు నోట వచ్చిన ఒక మాట చేత అతను ఒప్పించబడ్డాడు. ఒప్పించబడిన వాడు ప్రభువు దగ్గర ఒప్పుకుంటున్నాడు, యేసు నువ్వు ఎవరవో అని. అది ఫిలిప్పుకు ఆనందాన్ని కలిగించే ఒక అనుభవం. ప్రియులారా, ఆత్మల సంపాదకులకు భూమి మీద ఆనందం రావాలి. మరొక విషయం చెప్తాను చూడండి ప్రియులారా, ఆత్మల సంపాదకులకు భూమి మీద ఆనందం అది ఒక నీడలాంటి ఆనందమే, కానీ వాస్తవ ఆనందం ఒక దగ్గర ఉంది. చూపిస్తాను చూడండి, పౌలు తెస్సలోనికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం నేను చదువుతున్నాను 19-20 వచనాలు. ఎలయనగా మా నిరీక్షణ అయినను, ఆనందమైనను, అత్యయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా, నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమును అయ్యున్నారు. ప్రియులారా, పరలోకం వెళ్ళగానే అక్కడ నీ నిజమైన ఆనందం ఉంది. భూమి మీద ఆనందానికి నీడలు అనుభవిస్తాం. నీడే బలి అద్భుతంగా ఉంటుంది. నేడే నీ బలి అద్భుతంగా ఉంటుంది. నువ్వు చెప్పిన ఒక సువార్త మాట, ఒక వ్యక్తి హృదయంలో పనిచేయగా వాడు ప్రభు వైపు ఆకర్షించబడగా ఆ వ్యక్తిని ప్రియులారా, అలాంటి వ్యక్తులను నువ్వు పరలోకంలో చూచిన రోజున నీ ఆనందం అది పరిపూర్ణమవుతుంది. ప్రియులారా, పౌలంటాడు, నా ద్వారా రక్షించబడిన మీరే నాకు పరలోకములో నా ఆనందం, మీరే నాకు కిరీటాలు అన్నాడు. ఆత్మల సంపాదకులకు ఉండవలసిన అంతిమ ఆలోచన ఏంటో తెలుసా? భూమి మీద నేను ఏం పొందితే పొందాను, ఏమి పొందలేకపోతే పొందలేకపోయానేమో, కానీ నేను నా ప్రభు దగ్గరే వెళ్లిన రోజున నాకు కొన్ని కిరీటాలు అక్కడ ఉండాలి, నా ఆనందాలు కొన్ని అక్కడ కనబడాలి. నువ్వు పరలోక రాజ్యం నువ్వు అడుగు పెడుతూ ఉండగానే ఇవాడు నీ సువార్త పరిచర్య ద్వారా నీ ఆత్మల సంపాదనలో రక్షించబడిన విశ్వాసి అన్నా నీ వలనే ప్రభువుని నమ్ముకోగలిగాను, నువ్వు ఎక్కడున్నావు నీతో పాటు నేను ఉండగలిగాను, నీతో పాటు నేను ఉండగలిగానంటే అది నీ ప్రయాస నీ ప్రార్థన అని చెప్పి పరలోకమందు నిన్ను గురించి సాక్ష్యమిచ్చిన రోజు అది నీకు ఎంత గొప్ప ఆనందకరమైన రోజు అవుతుందో. ప్రియమైన స్నేహితులారా, ఫిలిప్పు సంపాదించుకున్నాడు ఒక ఆనంద కిరీటాన్ని, అదే నతనయేలు. మరి ఈ రోజు వరకు ఇవ్వండి క్రైస్తవ్యంలో కొనసాగుతున్న నీవు ఇవ్వండి ఎప్పటి వరకు దేవుని యొక్క సేవకునిగానో ఒక సాధారణ విశ్వాసిగానో చలామణి అవుతున్న నీవు ఈ రోజు వరకు నీ పరిచర్య ద్వారా సంపాదించుకున్న ఒక కిరీటమేది, ఒక ఆనందమేది, అది నీకు ఒక ప్రశ్నగా ఈ రాత్రి వేళ మీ ముందు ఉంచాలి అని నేను తలస్తా ఉన్నాను. కనుక ప్రియమైన స్నేహితులారా వినండి, ఫిలిప్పు లాగానే మనము మనుషులను వెతుకుదాం, మనుషులను వెతుకుదాం కనుగొందాం. అయితే ఇక్కడ ఒక చిన్న మాట మీతో చెప్పాలనిపిస్తుంది, ఎవరిని వెతుకుతామనంటే వినండి ప్రియులారా, మనకు ప్రియమైన వారినే వెతుకుతాం. ముందు వారి సంగతి చూసేయండి, ఎవరి మీద నీకైతే ప్రేమ ఉందో, ఎవరైతే నీతో పాటు పరలోక రాజ్యంలో ఉండాలని ఆశ ఉందో ముందు వాళ్ళని వెతికి కనుక్కో. ముందు ఆంద్రేయ సీమోను పేతను వెతకి కనుక్కున్నట్టుగా, ఫిలిప్పు నతనయేలును వెతకి కనుక్కున్నట్టుగా నీ జీవితంలో నీకు అతి ప్రియమైనటువంటి వ్యక్తులు ఎవరో ఉంటారు, వాళ్ళని సంపాదించుకో త్వరగా. అదే ఫిలిప్పు అనగా నేర్పిస్తున్నటువంటి పాఠం. తర్వాత నేను ఆలస్యం చేయలేదు, రక్షించబడిన విని వెంటనే కాలయాపన చేయకుండా పనిచేశానంటున్నాడే. ఇప్పటికే మనం చాలా కాలం జాప్యం చేశాం, కాలం దొర్లిపోయింది. ఇవాడు మనం చెప్పకపోవడం చేత నరకానికి వెళ్లేటోళ్ళు చాలా మంది ఉంటారు. ఒకరోజు నరకం నుంచి ఈ స్వరాలు వినవలసి వస్తుందేమో, ఒరే నువ్వు చెప్పవలసిన సమయంలో నువ్వు నాకు చెప్పలేదు, నాతోనే తిరిగావు, నాతోనే కలిసి పనిచేసావు, నాతోనే కలిసి భోజనం చేశావు, నువ్వు ఎరిగిన ప్రభువుని ఒక్కసారి నా పరిచయం చేయలేదని ఆ నరకము నుంచి నీ మీద దోషారోపణ స్వరాలు అవి బయటకు వచ్చిన రోజునట మనకు పరలోకం పరలోకంలా ఉండదు అంటుంది ఎలెన్ వైట్ అనే ఒక అమ్మగారు. కనుక రండి ప్రియులారా, త్వరపడి పనిచేద్దాం. నీ దగ్గర ఉన్న శక్తివంతమైన సాధనం లేఖనానుసారమైన సాక్ష్యమే అని మీరు గమనించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. అటు తరువాత ప్రతిఘటనలు వస్తాయి, దానికి విపరీత వాదాలు చేయొద్దు. వాదించి నువ్వు ఎవరిని సంపాదించుకోలేవు. ప్రియుల ఆలోచన చెప్పు, ఆలోచన చెప్పు. వాదన బైబిల్ పద్ధతి కాదు, చర్చ దేవుని పద్ధతి. చర్చించు దేవుని సంగతులు అంతేగాని వాదన పెట్టుకోవద్దు. దేవుని వాక్యంలో వాదనకు తావు లేదు ప్రియులారా. ఈ రోజు వాదనలకు తావిచ్చే వినండి ప్రియుల, మనము పాడవుతున్నాం, మరికొంతమందిని నరకాన్ని సిద్ధం చేస్తున్నాం. ఇది మనం ఎరగాల్సినటువంటి విషయమని నేను మీకు జ్ఞాపకం చేస్తూ, మరో మాట, భూమి మీద నీ యొక్క ఛాయ ఆనందం, పరలోకమందు వాస్తవిక ఆనందం, ఈ రెండు పొందేదాని కొరకు నువ్వు సిద్ధపడవలసిన అవసరత ఉంది అనే విషయం గమనించాలి. ఇప్పటి వరకు నీ జీవితం వెనక్కి తిరిగి చూసుకో. నిన్ను బట్టి ఒక వ్యక్తి ప్రభువులోకి వస్తే, అతని ప్రభువులో స్థిరపడితే, ప్రభువుని గురించి సాక్ష్యమిస్తే, అతని భూమి మీద నీకు ఆనందం కావాలి, ఆ వ్యక్తే పరలోకమందు నీకు పరిపూర్ణమైన ఆనందం అవుతాడని, ఆ వ్యక్తిలో నీ ఆనందాన్ని చూసుకోవడానికి ఎవరైనా వ్యక్తులు నీకున్నారా అన్నది ఒక ప్రశ్న. తల్లవంచండి, కళ్ళు పూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రేమపూర్ణుడమైన మా పరలోకపు మా ప్రియమైన తండ్రి, మీకు కృతజ్ఞతలు. మీరు మాకిచ్చిన ఈ ప్రశస్తమైన గడియల కొరకై మిమ్మల్ని మనసారా స్తుతిస్తున్నాము. నూతన నిబంధన ఆత్మల సంపాదకుల నుంచి మేము కొన్ని పాఠాలు నేర్చుకుంటున్నాము. బాప్తిస్మిచ్ యోహాను నుంచి కొన్ని పాఠాలు నేర్పారు, ఆంధ్ర నుంచి కూడా మాకు కొన్ని పాఠాలు నేర్పారు, ఫిలిప్ ద్వారా కూడా మా కొన్ని పాఠాలు నేర్పుతున్నారు. మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇప్పటికే మా జీవితంలో దొర్లిపోయిన కాలానికి మేము పశ్చాత్తాపడుతున్నాము. మేము చేజార్చుకున్న అనేక ఆత్మలను బట్టి కూడా మేము దుఃఖపడుతున్నాము. మమ్మల్ని క్షమించండి ప్రభువా. ముందున్న కాలమైన యోగ్యమైన మంచి రీతిలో నీ పరిచర్యలో సంఘములు సావాసములు కుటుంబంలో బ్రతకడానికి కావలసిన కృప అనుగ్రహించము. COVID-19 వలన గృహ నిర్బంధం వలన మా ప్రియులను జ్ఞాపకం చేసుకోండి. మరణాల సంఖ్య పెరుగుతుంది ప్రభా, మరణించిన వారి కుటుంబ సభ్యులను మీరు కనికరించండి. నాయన వైద్యులు, పోలీసు వారు, ప్రభుత్వ యంత్రాంగాలు నాయన ప్రయాసపడి పనిచేస్తూ ఉండగా ఓ దేవా కనికరించి నాయన ఈ వైరస్ బారి నుంచి నాయన ప్రపంచాన్ని మా దేశాన్ని మీరు కాపాడాలని మీకు మనవి చేసుకుంటూ మమ్మల్ని మేము నీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభు నామంలో స్తోత్రం చెల్లించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మంచిది, ఒక రెండు మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. గతించిన శనివారం అలాగనే తర్వాత రేపు కూడా మరికొంతమందికి విధవరాల కొరకు కొన్ని నిత్యావసరాల వస్తువులు మా సవాసం నుంచి సప్లై చేయడానికి ప్రభు సహాయపడ్డారు. అలాగనే ఆదివారం నిన్న సాయంత్రం నుంచి మరి కొద్ది రోజులు పోలీసు వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తూ ఉన్నారు. వారికి నీళ్లు, తర్వాత సాయంకాలం పాట కొంచెం ఏదైనా తినేది వాళ్ళు త్రాగడానికి అవసరమైన టీని అట్లా సప్లై చేయాలని తలంచాము. అది నిజమైన అవసరంగా కనబడింది. కనుక ఆ పనిలో దేవుడు సహాయపడతా ఉన్నాడు. ఈ పని బాగా జరుగునట్లుగా కూడా మీరు ప్రార్థించాలని కోరుతూ రేపు మళ్లీ సాయంత్రం మరో వ్యక్తి ద్వారా మన కొన్ని పాఠాలు నేర్చుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్.